8 అవాంతరాలని అధిగమించటం. ఆర్థికంగా అక్షరాస్యతని సాధించాక కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించే దారిలో జనం అవాంతరాలని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక అక్షరాస్యత సాధించిన వారు ఆస్తులను ఎక్కువగా పెంపొందించుకోలేకపోవటానికి, వారి ఆస్తుల పట్టి అధికంగా లేకపోవడానికి 5 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఆస్తుల పట్టిలోని వారికి బోలెడంత నగదు కదలిక క్యాష్ ఫ్లోను ఇవ్వగలవు. ఆస్తుల పట్టి కేవలం బిల్లులు చెల్లించేందుకు రోజంతా పనిచేయకుండా వారికి స్వేచ్ఛను కలిగించి వాళ్ళు కలలు కన్న జీవితాన్ని వాళ్ళకి అందించగలవు. 5 కారణాలు: 1 భయం, 2 నిర్లిప్తత, 3 బద్ధకం, 4 చెడు అలవాట్లు, 5 దురహంకారం. కారణం 1, భయం. డబ్బు పోతుందేమో అనే భయాన్ని అధిగమించడం. నేను ఇంతవరకు డబ్బు పోగొట్టుకోవడానికి ఇష్టపడే వ్యక్తిని చూడలేదు. అంతేకాక ఇన్నేళ్లలో డబ్బు పోగొట్టుకొని ధనవంతుని కూడా చూడలేదు. కానీ పెట్టిన పెట్టుబడిలో ఒక పైసా కూడా పోగొట్టుకొని పేదవారిని ఎంతోమందిని చూశాను. డబ్బు పోతుందేమో అన్న భయం చాలా వాస్తవమైంది. అందరికీ ఆ భయం ఉంటుంది, ధనవంతులకు కూడా. కానీ భయం ఒక సమస్య కాదు. ఆ భయాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారనేదే, పోగొట్టుకోవడం అనే దాన్ని మీరు ఎలా భారిస్తారనేది అసలు సమస్య. అపజయాన్ని మీరు ఎలా భరిస్తారనేది మీ జీవితంలో చాలా ముఖ్యం. అది జీవితంలో కేవలం డబ్బుకే కాదు, అన్నిటికీ వర్తిస్తుంది. ఒక ధనవంతుడికి పేదవాడికి గల ప్రాథమిక భేదం వాళ్ళు భయాన్ని ఎలా ఎదుర్కొంటారనేది. భయపడటంలో తప్పేం లేదు, డబ్బు విషయంలో పిరికి పందల ప్రవర్తించడంలోనూ తప్పు లేదు. అయినప్పటికీ మీరు ధనవంతులు కావచ్చు కాకపోవచ్చు. మనమందరం కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటే ఇంకొన్ని విషయాల్లో పిరికిగా ఉంటాం. నా స్నేహితుడి భార్య ఎమర్జెన్సీ రూమ్లో నర్సుగా పనిచేస్తుంది. ఆమె రక్తం చూడగానే వేగంగా తన పని ప్రారంభిస్తుంది. కానీ నేను పెట్టుబడి గురించి మాట్లాడితే చాలు పారిపోతుంది. నేను రక్తాన్ని చూస్తే పారిపోను, మూర్చపోతాను. నా రిచ్ డాడ్ డబ్బు గురించిన విపరీతమైన భీతిని అర్థం చేసుకున్నాడు. కొంతమందికి పాముల్ని చూస్తే హడలు, ఇంకొంతమందికి డబ్బు పోతుందేమో అన్న హడలు. ఈ రెండు విపరీతమైన అకారమైన భయాలే అనేవాడాయన. అందుచేత డబ్బు పోతుందేమో అనే భయాన్ని వదిలించుకోవడానికి ఈ కింది బుల్లి పద్యాన్ని సృష్టించాడు. అపాయాన్ని ఆందోళనని ద్వేషిస్తున్నారా? అయితే చిన్నప్పుడే మొదలు పెట్టండి. అందుకే బ్యాంకులు డబ్బు వెనుక వేయటం అనే అలవాటుని చిన్న వయసులోనే నేర్చుకోమంటాయి. మీరు చిన్న వయసులోనే ఆ పని మొదలు పెడితే ధనవంతులుగా మారటం సులభం. దాని గురించి నేను ఇక్కడ ఎక్కువగా చెప్పాను. కానీ 20 ఏళ్ళకే డబ్బు వెనుక వేయటంలోనూ, 30 ఏళ్ళకి దాన్ని మొదలు పెట్టడంలోనూ చాలా తేడా ఉంది, చాలా పెద్ద తేడా. చక్రవడ్డీ ఈ ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటని అంటారు. మాన్హాటన్ ఐలాండ్ కొనుగోలు సమయంలో చేసిన బేరం ఎప్పటికీ గుర్తునిపోయేంత గొప్పది. న్యూయార్క్కి $24కి కారు చౌకగా కొన్నారు ఆయన. ఆ $24ని పెట్టుబడిగా పెట్టి ఉంటే 8% సంవత్సర వడ్డీకి ఆ $24 1995 $28 trillion కోటాను కోట్లు అయ్యుండేవి. మాన్హాటన్ని 1995 రియల్ ఎస్టేట్ ధరల ప్రకారం కొన్నాక మిగిలిన డబ్బుతో లాస్ ఏంజల్స్లో చాలా భాగాన్ని కొనడం వీలయ్యేది. మా పక్కింటి ఆయన ఒక పెద్ద కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తాడు. అందులో ఆయన గత 25 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. ఇంకో 5 ఏళ్ళకి కంపెనీ వదిలేసరికి ఆయన తన 401k రిటైర్మెంట్ ప్లాన్ ప్రకారం $4 మిలియన్ సంపాదించుకుంటాడు. ఆ డబ్బును చాలా వరకు హై గ్రోత్ అధిక వృద్ధి మ్యూచువల్ ఫండ్స్లో మదుపు పెట్టి వాటిని బాండ్స్గాను గవర్నమెంట్ సెక్యూరిటీలుగాను మారుస్తారు. రిటైర్ అయ్యేసరికి ఆయన వయసు 55 ఏళ్ళు ఉంటుంది. ఆసరికి ఆయన పనిచేసేప్పుడు దొరికిన జీతం డబ్బుల కన్నా ఎక్కువ, అంటే ఏటా $3 లక్షల ఏ పని చేయకుండానే నగదు కదలిక రూపంలో దొరుకుతాయి. అందుచేత ఆపదలో చిక్కుకోవడం, డబ్బు పోగొట్టుకోవడం మీకు ఇష్టం లేకపోయినప్పటికీ మీరు ఆ రెండు చేయవలసి ఉంటుంది. కానీ మీరు చిన్న వయసులోనే ఏదైనా ప్రారంభించాలి, పదవి విరమణకి తప్పకుండా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అలాగే మీరు ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు మీకు నమ్మకస్తుడైన ఒక ఆర్థిక సలహాదారు సాయంతో ప్రణాళిక చేసుకొని అతనిని మార్గదర్శకత్వంలో పనిచేయాలి. కానీ మీకు ఎక్కువ సమయం లేక త్వరగా రిటైర్ అవ్వాలని అనుకుంటే అప్పుడు డబ్బు పోతుందేమో అన్న భయాన్ని ఎలా ఎదుర్కొంటారు? నా పూర్ డాడ్ ఏం చేయలేదు, ఆయన ఆ సమస్యను ఊరికే దాటేశాడు. ఆ విషయం మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు. మరో పక్క నా రిచ్ డాడ్ నన్ను టెన్షన్ లాగా ఆలోచించేవాడు. నాకు టెక్సస్ అన్న, టెన్షన్స్ అన్న ఇష్టం. టెక్సస్లో అన్ని పెద్ద పెద్దవిగా ఉంటాయి, టెన్షన్స్ గెలిస్తే పెద్ద ఎత్తున గెలుస్తారు, అలాగే ఓడిపోయినప్పుడు కూడా అది అద్భుతంగా ఉంటుంది అనేవాడాయన. వాళ్ళకి ఓడిపోవడం అంటే ఇష్టమా అని అడిగాను. నేను అనేది అది కాదు, ఓడడం ఎవరికి ఇష్టం ఉండదు. ఆనందంగా ఓడిపోయేవాడిని నాకు చూపించు, అప్పుడు నేను నీకు ఓడిపోయేవాడిని చూపిస్తాను. నేను చెప్పేది అపాయం పట్ల, గెలుపు ఓటంలో పట్ల టెక్సన్స్కి ఉండే వైఖరి గురించి. వాళ్ళ జీవితాన్ని ఎదుర్కొనే విధం అది. వాళ్ళ జీవితం గొప్పగా ఉంటుంది. మన చుట్టూ కనిపించే చాలామందిలా కాదు. డబ్బు దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ బొద్దింకల్లాగా బతుకుతారు. తమ మీద ఎవరైనా లైటు వెలిగిస్తారేమోనని భయపడే బుద్ధింకల్లా. దుకాణదారు ఒక పావలా తక్కువ ఇచ్చాడని సనుక్కునే బాపతో అన్నాడు రిచ్ డాడ్. ఆయన ఇదే విషయాన్ని ఇంకా వివరిస్తూ, నాకు అన్నిటికన్నా టెక్సన్ల వైఖరి నచ్చింది. గెలిస్తే గర్వపడతారు, ఓడితే గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళకు సామెత కూడా చెప్తారు, నువ్వు దివాలా తీసేట్టుగా ఉంటే అది కూడా గొప్పగా ఉండాలి. ఏదో చిన్న విషయంలో దివాలా తీసామని ఒప్పుకోవడం మీకు ఇష్టం ఉండదు. ఈ ప్రపంచంలోని వాళ్ళు దాదాపు అందరూ పోగొట్టుకోవడానికి ఎంత భయపడతారంటే వాళ్ళ దగ్గర దివాలా తీసేందుకు ఒక చిల్లి గవ్వ కూడా ఉండదు. ఆయన ఎప్పుడూ మాతో ఆర్థికంగా విజయం సాధించకపోవడానికి జనం మరీ జాగ్రత్తగా ప్రవర్తించడమే కారణమని అంటూ ఉండేవాడు. జనానికి ఓటమి అంటే ఎంత భయం అంటే వాళ్ళు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు అని ఎప్పుడు అనేవాడు ఆయన. ఒకనాటి నేషనల్ ఫుట్బాల్ లీగ్లో ఆడిన గొప్ప ఆటగాడు ఫ్రాన్ టార్కెంటన్ దీన్ని ఇంకో రకంగా చెప్తాడు. గెలవటం అంటే ఓడటానికి భయపడమనుకోవటమే. నా జీవితంలో నేను గమనించినది గెలుపు తర్వాత ఓటమి వస్తుందనే విషయం. నేను బైక్ని నడపడం నేర్చుకునే ముందు చాలాసార్లు దాని మీద నుంచి కింద పడ్డాను. గోల్ఫ్ బంతిని పోగొట్టుకొని గోల్ఫ్ ఆటగాన్ని ఇంతవరకు నేను చూడలేదు. ప్రేమలో పడి హృదయాన్ని గాయపరుచుకొని వారిని నేను చూడలేదు. అలాగే డబ్బు పోగొట్టుకుని ధనవంతుని కూడా నేను ఇంతవరకు చూడలేదు. అందుచేత చాలామంది ఆర్థికంగా విజయాన్ని సాధించలేకపోవడానికి డబ్బు పోతుందనే భయం, ధనవంతులైతే కలిగే ఆనందం కన్నా ఎక్కువగా ఉండటమే కారణం. టెక్సస్లో ఇంకో సామెత కూడా ఉంది. అందరూ స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటారు కానీ ఎవరూ చనిపోవడానికి ఇష్టపడరు. చాలామంది ధనవంతుల వాళ్ళని కళ్ళు కంటారు కానీ డబ్బు పోతుందేమో అని హడలిపోతూ ఉంటారు. అందుకే వారిన్నటికీ స్వర్గాన్ని చేరుకోరు. రిచర్డ్ నాకు మైక్కి ఆయన టెక్సస్కి వెళ్ళిన సందర్భాల గురించి కథల్లో చెప్పేవాడు. మీరు నిజంగా అపాయాన్ని ఓటమిని ఎదుర్కొనే ధోరణి అలవర్చుకోవాలంటే షాస్ ఆంటోనియోలోని అలమో అనే ప్రదేశాన్ని వెళ్ళి చూడండి. అక్కడ దాదాపు 300 ఏళ్ల క్రితం స్వాతంత్ర పోరాటం జరిగింది. అక్కడ ప్రజలది చాలా గొప్ప సాహస గాథ. శత్రువుల బలం ముందు తమ బలం ఆగదని, గెలిచే ఆశ ఎంతమాత్రం లేదని తెలిసి కూడా ఆ వీరులు యుద్ధాన్ని కోరుకున్నారు. దాసోహం అనటం కన్నా మరణమే మేలని అనుకున్నారు. ఆ గాథ అధ్యాయమని చేయతగినది, మంచి ప్రేరణ కలిగించేది. అయినప్పటికీ అది ఒక పెద్ద విషాదకరమైన ఓటమి. శత్రువులు వాళ్ళని తావులు తన్నారు. కావాలంటే మీరు దాని వైఫల్యం అనొచ్చు. వాళ్ళు ఓడిపోయారు. మరైతే టెక్సన్స్ వైఫల్యాన్ని ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళు ఈనాటికి అలవమని గుర్తుంచుకోండి అంటూ నినాదాలు ఇస్తారు. ఈ కథను మైక్ నేను చాలాసార్లు విన్నాం. ఆయన ఏదైనా ఒక పెద్ద వ్యాపారంలో లావాదేవీలు చేయబోయే ముందు కొద్దిగా బెదురుగా ఉందనిపించినప్పుడు ఎప్పుడు ఈ కథ చెప్పేవాడు. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకోవటం అయిపోయాక వ్యాపారం పుంజుకున్నా పడుకున్నా ఈ కథ చెప్పేవాడు. తను తప్పు చేస్తానని భయమో లేక డబ్బు పోతుందేమో అన్న భయమో కలిగినప్పుడు ఆయన మాకు ఈ కథ చెప్పేవాడు. ఈ కథ ఆయనకి బలాన్ని ఇచ్చేది, ఆర్థిక నష్టాన్ని ఆర్థిక లాభంగా ఎలాగోలా మార్చుకోవచ్చనే సంగతి జ్ఞాపకం చేసేది. వైఫల్యం తనకి ఇంకా బలం చేకూర్చగలదని రిచ్ డాడ్కి తెలుసు. ఆయన ఓడాలని అనుకున్నాడని కాదు, తను ఎలాంటి వాడో ఓటమిని ఎలా ఎదుర్కోగలడో ఆయనకి తెలుసు. అంతే, ఆయన ఓటమిని అంగీకరించి దాన్ని గెలుపుగా మార్చుకునేవాడు. దానివల్లే మిగతా వాళ్ళందరూ ఓడిపోయినా ఆయన గెలుపుని సాధించాడు. మిగతా వాళ్ళు వెనక్కి తగినప్పుడు ఆయనకి మాత్రం గీతని దాటే ధైర్యం ఉండేది. అందుకే నాకు టెక్సన్స్ అంటే అంత ఇష్టం. వాళ్ళు ఒక పెద్ద ఓటమిని అంగీకరించి ఆ స్థలాన్ని ఒక పర్యాటక స్థలంగా మార్చి లక్షలు సంపాదిస్తున్నారు. కానీ ఆయన చెప్పిన మాటలన్నింటిలోకి నాకు ఎంతో ఎక్కువ పనికొచ్చేవి ఇవి. టెక్సన్స్ వాళ్ళ ఓటమిని పాతిపెట్టారు, వాటి నుంచి వాళ్ళు ప్రేరణ పొందుతారు. వాళ్ళు తమ వైఫల్యాన్ని నినాదాలుగా మార్చుకుంటారు. వైఫల్యాలు వాళ్ళని విజయాలు సాధించడానికి ప్రేరేపిస్తాయి. కానీ ఆ సూత్రం కేవలం టెక్సన్స్కి మాత్రమే పనికి వచ్చే సూత్రం కాదు, అది గెలిచే వారందరికీ పనికి వచ్చే సూత్రం. సరిగ్గా నేను బైక్ నడపడం నేర్చుకోవడంలో పడిపోవడం కూడా ఒక భాగమే అని చెప్పినట్లే అన్నమాట. నాకు ఇంకా గుర్తుంది, అలా పడిపోయినప్పుడల్లా బైక్ నడపడం నేర్చుకోవాలనే నిశ్చయం బలపడింది. తగ్గలేదు. గోల్ఫ్ బంతిని పోగొట్టుకుని గోల్ఫ్ ఆటగాన్ని ఇంతవరకు చూడలేదని చెప్పాను కదా. గోల్ఫ్ ఆటలో నైపుణ్యం సాధించడానికి అలా బంతుల్ని పోగొట్టుకోవడం, ఆటలో ఓడిపోవడం ఇంకా బాగా ఆడేందుకు ప్రేరణగా పనికొస్తాయి. వాళ్ళు ఇంకా కష్టపడి అభ్యసిస్తారు, ఆట గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుంటారు. అదే వాళ్ళని మంచి ఆటగాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. గెలిచేవారిని ఓటమి ప్రేరేపిస్తుంది, కానీ ఓడేవారికి ఓటమి వైఫల్యాన్ని కలిగిస్తుంది. రాక్ఫెల్లర్ చెప్పిన మాట వినండి, నేను ప్రతి దురదృష్టాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటాను. నేను అమెరికాలో ఉండే జపాన్ దేశస్తుని గనక ఈ మాట అనగలను. చాలామంది పెల్ హార్బర్ సంఘటన జరగడానికి అమెరికన్ల తప్పే కారణం అంటారు, నేను అది జపాన్ వారి తప్పని అంటాను. టోరా 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 అనే సినిమాలో ఒక జపాన్ అడ్మిరల్ తనకి సైనికులు ఉత్సాహపరుస్తుంటే చాలా విచారంగా మనం నిద్రపోతున్న రాక్షసుని లేపామేమో అని నాకు భయంగా ఉంది అంటాడు. పెల్ హార్బర్ని గుర్తుంచుకోండి అనేది ఒక నినాదంగా మారింది. గెలవాలనుకుని చేసిన ఆ పని అమెరికాకి జరిగిన నష్టాల్లో ఒక గొప్ప నష్టంగా మిగిలింది. ఈ గొప్ప ఓటమి అమెరికాకి బలాన్ని ఇచ్చింది. చాలా త్వరగా అమెరికా ప్రపంచంలో కళ్ళ శక్తివంతమైన దేశంగా తయారైంది. ఓటమి గెలిచేవారికి స్ఫూర్తినిస్తుంది, కానీ వైఫల్యం ఓడే మనస్తత్వాన్ని ఉన్నవారికి ఓడిపోయేటట్టు చేస్తుంది. విజయాన్ని సాధించేవారి అతిపెద్ద రహస్యం ఇదే. ఈ రహస్యం ఓడేవారికి తెలీదు. విజయాన్ని సాధించేవారికి అతిపెద్ద రహస్యం ఏమంటే వైఫల్యం వాళ్ళని గెలిచేందుకు ప్రేరేపిస్తుంది. అందువల్ల వాళ్ళు ఓటమికి భయపడరు. ఫ్రాన్ టార్కెంటన్ మాటలు మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. గెలవటం అంటే ఓటమికి భయపడకపోవటమే. ఫ్రాన్ టార్కెంటన్ లాంటి వాళ్ళు ఓటమికి భయపడరు, ఎందుకంటే తమ గురించి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఓటమి అంటే అసహ్యం, అందుకే ఓటమి వాళ్ళని ఇంకా బాగా ప్రయత్నించడానికి పురికొల్పుతుంది. ఓటమిని చూసి ఆశించుకోవడానికి ఓటమికి భయపడటానికి చాలా తేడా ఉంది. ఎంతోమంది డబ్బు పోగొట్టుకుంటామేమో అని భయపడటం మూలాన్ని దాన్ని పోగొట్టుకుంటారు. వాళ్ళు ఒక చిన్న విషయంలో కూడా దివాలా తీస్తారు. ఆర్థికంగా వాళ్ళ జీవితంలో అతి జాగ్రత్తని చిన్న ప్రయత్నాలని ఎంచుకుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలని కార్లను కొంటారు, కానీ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టరు. ఓటమిని తప్పించుకుంటూ జీవించడం వల్ల 90% అమెరికన్లు ఆర్థికంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వాళ్ళు విజయం సాధించేందుకు ప్రయత్నించరు. వాళ్ళు తమ ఆర్థిక సలహాదారు దగ్గరకు, అకౌంటెంట్ల దగ్గరకు, స్టాక్ బ్రోకర్ల దగ్గరకు వెళ్ళి ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో, సంతులిత వ్యాపార సముచ్చయం కొనుక్కుంటారు. చాలామంది దగ్గర సీడీ, కంపల్సరీ డిపాజిట్ రూపంలో బోల్డెంత నగదు, తక్కువ ఆదాయాన్ని ఇచ్చే బాండ్లు, ఒకే మ్యూచువల్ ఫండ్ కుటుంబంలో లావాదేవీలు చేసుకోగలిగే మ్యూచువల్ ఫండ్స్, ఇంకా కొన్ని వ్యక్తిగతమైన షేర్లు ఆ పోర్ట్ఫోలియో ఉంటాయి. అతి జాగ్రత్తగాను తెలివిగాను సమకూర్చుకున్న పోర్ట్ఫోలియో ఎటువంటి నష్టము కలిగించకుండా ఉండేటట్టు తయారు చేయబడినది. నన్ను అపార్థం చేసుకోవద్దు, బహుశా 70% జనం దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో కన్నా ఇది మెరుగైనది. ఎందుకంటే ఏ పోర్ట్ఫోలియో లేకుండా ఉండడం కన్నా మనకి భద్రతనిచ్చే పోర్ట్ఫోలియో ఉండటం మంచిది. భద్రతని కోరే వ్యక్తికి అది ఒక గొప్ప పోర్ట్ఫోలియో. కానీ ఎప్పుడు జాగ్రత్త వహించడం, పెట్టుబడి పోర్ట్ఫోలియోని సమతూకంగా ఉంచుకోవడం అనేది విజయం కోరే పెట్టుబడిదారుల పద్ధతి కాదు. మీ దగ్గర డబ్బు లేక మీరు ధనవంతులు కావాలని కోరుకుంటే ముందుగా మీరు మీ దృష్టిని కేంద్రీకరించాలి, సమతూకంగా ఉంచుకోకూడదు. విజయాన్ని సాధించిన వారిని చూస్తే వాళ్ళు మొదట్లో సమతూకాన్ని పాటించలేదని మీకు తెలుస్తుంది. సమతూకంగా ఉండే వాళ్ళు దేన్ని సాధించలేరు, వాళ్ళు ఉన్న చోటే ఉండిపోతారు. ప్రగతి సాధించాలంటే ముందు మీరు సమతూకంగా ఉండటం మానేయాలి. మీరు నడకతో ఎంత ముందుకు పోతారో చూడండి. థామస్ ఎడిసన్ సమతూకంగా లేడు, ఆయన దృష్టిని కేంద్రీకరించాడు. సంపన్నుడు బిల్ గేట్స్ సమతూకంగా లేడు, దృష్టిని కేంద్రీకరించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి డొనాల్డ్ ట్రంప్ ఒకే విషయం మీద దృష్టిని కేంద్రీకరించాడు. గొప్ప పెట్టుబడిదారుడు జార్జ్ సోరస్ కూడా అదే చేశాడు. జార్జ్ పేటిన్ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నప్పుడు టాంకుల్ని అన్ని వైపులకు పంపలేదు, వాటిని జర్మన్ సేనలు బలహీనంగా ఉన్న చోట కేంద్రీకరించి పేల్చాడు. కానీ ఫ్రెంచ్ సేనలు మాగ్నెట్ లైన్ని అన్ని వైపులకు పంపారు, దాని పర్యవసానం ఏమిటో మీకు తెలుసు. మీకు ధనవంతులు కావాలన్న కోరిక ఉన్నట్లయితే మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ దగ్గర ఉన్న బొల్లడని గుడ్లను కొన్ని బుట్టల్లో పెట్టండి. పేదవాళ్ళు మధ్యతరగతి మనుషులు చేసే పని చేయకండి, అంటే క్యాసిని గుడ్లని తీసుకెళ్లి బొల్లడని బుట్టలో పెట్టకండి. మీకు ఓడటం ఇష్టం లేనట్టయితే జాగ్రత్తగా ముందుకు పోండి. ఓటం మిమ్మల్ని బలహీనపరిచినట్టయితే మధ్య మార్గం అవలంబించండి. జాగ్రత్తగా సమతూకమైన పెట్టుబడులను పెట్టండి. మీ వయసు 25 దాటి అపాయకరమైన పనులు చేయడానికి భయం వేస్తుంటే మీ పద్ధతిని మార్చుకోండి. జాగ్రత్తగా ఉండండి, కానీ త్వరగా ఇందులోకి దిగండి. మీ నిధిక్షేపాలని త్వరగా సమకూర్చుకోవడం మొదలుపెట్టండి, ఎందుకంటే దీనికి సమయం పడుతుంది. కానీ మీకు స్వేచ్ఛ గురించి కలలు కనే అలవాటు ఉంటే, ఎడతెగని పోటీ నుంచి తప్పించుకోవాలని ఉంటే మిమ్మల్ని మీరు అడగవలసిన మొదటి ప్రశ్న ఇది: నేను వైఫల్యానికి ఎలా ప్రతిస్పందిస్తాను? వైఫల్యం మిమ్మల్ని గెలవమని ప్రేరేపిస్తే మీరు ముందుకు వెళ్ళొచ్చేమో. వైఫల్యం మిమ్మల్ని బలహీనపరిచినా, మీకు పిచ్చి కోపం తెప్పించినా, అంటే కొంతమంది డబ్బు ఎక్కువై చెడిపోయిన వాళ్ళు అనుకున్నది జరిగినప్పుడల్లా వకీల్కి ఫోన్ చేసి కేసు వేద్దామని ఉంటారే వాళ్ళలాగా, అప్పుడు జాగ్రత్తగా మెలగడమే మంచిది. మీరు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉద్యోగం చేయండి, లేదా బాండ్లు మ్యూచువల్ ఫండ్స్ కొనండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇవి మిగతా వాటికన్నా సురక్షితమైనవే, కానీ వీటిలోనూ అపాయాలు ఉంటాయి. టెక్సస్ గురించి, ఫ్రాన్ టార్కెంటన్ గురించి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆస్తుల పట్టిని నింపడం సులభం, నిజంగానే అది తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా చేయగల పని. దీనికి పెద్దగా చదువు కూడా అక్కర్లేదు, 5వ క్లాస్ వరకు లెక్కలు చదువుకుంటే చాలు. కానీ ఆస్తుల పట్టిని నింపడం అనేది చాలా సామర్థ్యంతో కూడుకున్న పని, దానికి చాలా ధైర్యం, ఓర్పు, ఓటమిని ఎదుర్కొనే గొప్ప మనస్తత్వము అవసరం. ఓడిపోయేవారు వైఫల్యాన్ని తప్పించుకొని చూస్తారు, వైఫల్యం ఓడిపోయేవారిని గెలిపిస్తుంది. అలవమని గుర్తుంచుకోండి చాలు. కారణం 2, నిర్లిప్తని అధిగమించటం. మిన్ను మిరిగి మీద పడుతుంది, మిన్ను విరిగి మీద పడుతుంది. జరగబోయే వినేశనాన్ని గురించి అందరినీ అప్రమత్తం చేస్తూ హడావిడి చేసిన చికెన్ లిటిల్ గురించి మనలో చాలామందికి తెలుసు. అటువంటి వాళ్ళు ఉంటారని మనందరికీ తెలుసు, కానీ మనందరిలోనే చికెన్ లిటిల్ ఉన్నాడు. నేను ముందే చెప్పినట్లుగా నిర్లిప్తుడు చిటుబుర్రులు ఆడేవాడు, ఒక కోడిపిల్ల లాంటి వాడు. భయము సందేహం మన ఆలోచనలు కమ్మేసినప్పుడు మనం కోడిపిల్లలాగే ముడుచుకుపోతాం. మనందరికీ సందేహాలు ఉంటాయి. నేను తెలివైన వాడిని కాను, నాలో తగినంత ప్రతిభ లేదు, ఫలానా వ్యక్తి నాకన్నా మెరుగ్గా ఉన్నాడు. ఇటువంటి సందేహాలు మనకి కదలకుండా చేస్తాయి. అప్పుడు మనం ఎలా అనే ఆట ఆడతాం. నేను పెట్టుబడి పెట్టగానే ఆర్థిక వ్యవస్థ కూలిపోతే ఎలా, నా చేతిలో ఏమీ లేకుండా పోయి నేను తీసుకున్న అప్పు తీర్చుకోలేకపోతే ఎలా, నేను అనుకున్నట్లు అన్నీ జరగకపోతే ఎలా. అంతేకాక మన ఆప్తులు స్నేహితులు మనం అడిగినా అడగకపోయినా మనలోని లోటుపాట్లను గుర్తు చేస్తూ ఉంటారు. తరచూ వాళ్ళు ఈ పని చేయగలనని నువ్వెలా అనుకుంటున్నావు అను, ఇదంతా అంత మంచి ఆలోచన అయితే ఇంతవరకు ఎవరు ఎందుకు అమలుపరచలేదు అను, అది జరిగే పని కాదులే, నువ్వు ఏమంటున్నావో మీకు తెలియటం లేదు అను అంటారు. ఇటువంటి సందేహాలు మన చెవుల్లో హృతిస్తూ ఉంటే మనమేం పని చేయలేకపోతాం. మన కడుపులో ఒక రకమైన భయంకరమైన బాధ పెరిగిపోతూ పోతుంది. ఒక్కోసారి నిద్ర పట్టదు, ముందుకు పోలేకపోతాం. అప్పుడిక మనకి ఏది సురక్షితం అనిపిస్తుందో దాని దగ్గర ఆగిపోతాం. అవకాశాలు మనని దాటుకుంటూ వెళ్ళిపోతాయి. మన పేగులు వెలితిరిగిపోతూ ఉంటే కదలకుండా జీవితం మన ముందు నుంచి సాగిపోవడం చూస్తూ కూర్చుంటాం. మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవం కలిగే ఉంటుంది. కొంతమంది ఎక్కువసార్లు కలిగి ఉండవచ్చు. ఫిడెలిటీ మెగలన్ మ్యూచువల్ ఫండ్ వల్ల పేరుగాంచిన పీటర్ లించ్ మిన్నవిరిగి మీద పడుతుందనే హెచ్చరికని గోళ అంటాడు. మనమందరం దాన్ని వింటామని అంటాడు. గోళ మన బుర్రల్లో అయినా పుట్టచ్చు లేక బయట నుంచిన రావచ్చు. మన స్నేహితుల్లో కుటుంబమో మనతో కలిసి పనిచేసే వాళ్ళు లేక మీడియాను దీన్ని కలగజేస్తారు. 1950లో అణుయుద్ధం వచ్చే ప్రమాదం ఉందనే మాట అన్ని వార్తాపత్రికల్లోనూ వినిపిస్తున్నప్పుడు జనం బాంబులనిచ్చి తప్పించుకునేందుకు భవనంలో వేల నేల మాలిగలు ఏర్పాటు చేసుకున్నారని, దిండి సరుకుల్ని తాగే నీటిని ముందే కొని దాచుకున్నారని లించ్ తన అనుభవాన్ని నెమరు వేసుకుంటాడు. అలా చేయటం బదులు ఆ డబ్బునే వాళ్ళు తెలివిగా ఏదైనా వ్యాపారంలో పెట్టి ఉంటే వాళ్ళు ఈరోజు ఆర్థిక స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు. లాస్ ఏంజల్స్లో కొన్ని నెలల క్రితం దొమ్మిలు జరిగినప్పుడు తుపాకీల అమ్మకం దేశ నలుమూలల్లో పెరిగింది. ఒక వ్యక్తి హ్యాంబర్గర్లోని పూర్తిగా ఉడకని మాంసం తిని చనిపోతాడు. కానీ అలాంటిది వాషింగ్టన్ స్టేట్లో జరిగితే అరిజోనా ఆరోగ్య శాఖ తమ హోటళ్ళన్నింటిలో మాంసాన్ని చక్కగా ఉడకబెట్టమని ఆదేశిస్తుంది. ఒక మందుల కంపెనీ నేషనల్ టీవీలో ఒక ప్రకటనలో అందరికీ ఫ్లూ జ్వరం రావడం చూపిస్తుంది. ఆ ప్రకటన ఫిబ్రవరిలో చూపించడం వల్ల అందరికీ ఆ ఋతువులో సాధారణంగా జలుబు చేయడం వల్ల ఆ మందు అమ్మకం పెరుగుతుంది. చాలామంది పేదరికంలో బతకడానికి కారణం పెట్టుబడి పెట్టడం దగ్గరకు వచ్చేసరికి ప్రపంచమంతా చికెన్ లిటిల్స్తో నిండి ఉన్నట్టు అనిపిస్తుంది. మిన్ను విరిగి మీద పడుతుంది అంటూ వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతూ అరుస్తూ ఉంటారు. చికెన్ లిటిల్స్ ప్రభావం మనపై ఎక్కువ ఉండటానికి కారణం మనందరిలోని చిన్న కోడిపిల్ల ఉండటమే. మీ సందేహాల మీద, భయాల మీద, పుకాల ప్రభావము, ప్రమాదాల గురించి ఇతరులు చెప్పే మాటల ప్రభావము ఉండకుండా ఉండడానికి మీలో చాలా ధైర్య సాహసాలు ఉంటేనే సాధ్యమవుతుంది. 1992లో రిచర్డ్ అనే స్నేహితుడు ఒకడు నన్ను నా భార్యని కలవటానికి ఫీనిక్స్కి వచ్చాడు. మేము షేర్ల విషయంలోనూ స్థిరాస్తి సంపాదించుకోవడంలోనూ సాధించుకునే విజయాలను చూసి అతను మెచ్చుకున్నాడు. నగదు కదలిక, క్యాష్ ఫ్లోకి, మూలధన పెంపుదలకి మా ఉద్దేశంలో గల అద్భుతమైన అవకాశాలను అతనికి చూపిస్తూ మేము 2 రోజులు అతనితో గడిపాం. నేను నా భార్య స్థిరాస్తుల ఏజెంట్లం కాము, మేము కేవలం పెట్టుబడిదారులం. సెలవులకు అందరూ వెళ్ళి గడిపే ఒక చోటు రిసార్ట్లో మాకు అమ్మకానికి ఉన్న ఒక ఇల్లు దొరికేది. అదే రోజు మధ్యాహ్నం మేము ఒక ఏజెంట్కి ఫోన్ చేస్తే అతను వచ్చి రిచర్డ్కి అమ్మాడు. 2 పడకగదులు ఉన్న ఇల్లు వేల కేవలం $42,000. ఇటువంటి ఇల్లే $65,000 కూడా అమ్ముతున్నారు. రిచర్డ్కి మంచి ధరకే దొరికింది. సంతోషంతో ఉబ్బితబ్బి అవుతూ అతను దాన్ని కొని బోస్టన్కి వెళ్ళిపోయాడు. 2 వారాలయ్యాక ఐజన్ నాకు ఫోన్ చేసి నా స్నేహితుడు తన మనసు మార్చుకున్నాడని చెప్పాడు. నేను వెంటనే రిచర్డ్కి ఫోన్ చేసి ఎందుకు అలా చేశాడని అడిగాను. తను తన పక్కింటాయనతో మాట్లాడాడని, అతను అది మంచి బేరం కాదని అన్నాడని చెప్పాడు రిచర్డ్. తను మరి తక్కువ ధర చెల్లిస్తున్నట్టు పక్కింటాయన అన్నాడట. మీ పక్కింటాయన పెట్టుబడిదారా అని నేను రిచర్డ్ని అడిగాను. అతను కాదు అన్నాడు. అయితే అతని మాట ఎందుకు విన్నావని అడిగాను. దాంతో రిచర్డ్కి కోపం వచ్చి తను ఇంకా ఇటువంటి వల్ల గురించి వాకప్ చేసి కానీ కొనడని చెప్పాడు. ఫీనిక్స్లో స్థిరాస్తుల ధరలో మార్పులు వచ్చాయి. 1994 $1,000 అద్దె తీసుకునే చిన్న ఇల్లు చలి బాగా పెరిగాక $2,500 తీసుకోసాగాయి. 1995లో రిచర్డ్ కొనాలనుకున్న ఇంటి ధర $95,000 పెరిగింది. రిచర్డ్ ఒక $10,000 ఖర్చు పెట్టి ఉంటే ఎడదగని పోటీ నుంచి తప్పించుకునే మార్గం అతనికి దొరికేది. ఈరోజు అతను ఇంకా ఏమి చేయకుండా ఉన్న చోట ఉండిపోయాడు. ఇటువంటి బేరాలు ఫీనిక్స్లో ఇంకా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా గమనించాలి అంతే. రిచర్డ్ మనసు మార్చుకోవడం చూసి నేను ఆశ్చర్యపోలేదు. దాన్ని కొనుగోలుదారు పశ్చాత్తాపం అంటారు. దాంతో మనందరం బాధపడుతూనే ఉంటాం. అటువంటి సందేహాలే మనల్ని పట్టిపీడిస్తాయి. లిటిల్ చికెన్ గెలిచింది, స్వేచ్ఛను పొందే అవకాశం చేజారిపోయింది. ఇంకో ఉదాహరణ, నా ఆస్తుల్లో ఒక చిన్న భాగాన్ని నేను సీడీ తప్పనిసరి జమాలకు బదులు ట్యాక్స్ లియర్ సర్టిఫికెట్లో ఉంచాను. ఆ డబ్బు మీద నాకు ఏటా 16% రాబడి ఉంటుంది. బ్యాంకులు ఇచ్చే 5% కన్నా అది చాలా ఈ పత్రాలు రియల్ ఎస్టేట్ అధీనంలో ఉంటాయి. ఫీనిక్స్ స్టేట్కి సంబంధించిన చట్ట నియమాల ప్రకారం అలా ఉంచాలి. ఇది కూడా ఎన్నో బ్యాంకుల కన్నా మెరుగే. వాటిని కొనుగోలు చేసే విధానం వారికి భద్రత కలిగిస్తుంది. వాటికి ద్రవ్యత్వం లిక్విడిటీ లోపించింది. అవి అంతే వెంటనే అమ్ముకోలేం. అందుచేత నేను వాటిని 2 నుంచి 5 ఏళ్ళ వరకు ఉండే తప్పనిసరి డిపాజిట్లని అనుకుంటాను. నేను ఎవరికైనా నా డబ్బును ఇలా దాచానని చెప్పినప్పుడు ముఖ్యంగా వాళ్ళు తమ డబ్బును సీడీలో దాచి ఉంచినట్లయితే నేను చేసే పని చాలా ప్రమాదకరమని అంటారు. నేను అలా ఎందుకు చేయకూడదో కూడా చెప్తారు. వాళ్ళకి సంగతి ఎలా తెలిసిందని అడిగితే ఎవరు స్నేహితుడు చెప్పాడను ఏదో పత్రికలో చదివామనో అంటారు. వాళ్ళు ఎప్పుడూ ఆ పని చేయలేదు కానీ ఆ పని చేసి నాకు ఎందుకు చేయకూడదో చెప్తున్నారు. నాకు దొరికే అతి తక్కువ రాబడి 16% ఉంటుందని నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఇలా సందేహాల పుట్టగా ఉన్న వాళ్ళు 5% తృప్తి పడుతున్నారు. సందేహం ఖరీదు చాలా ఎక్కువ. నేను అనేది ఏమిటంటే అటువంటి సందేహాలు నిర్లిప్తత మనుషుల్ని పేదరికంలోనే ఉంచి ఎప్పుడు జాగ్రత్త పడటం నేర్పుతాయి. వాస్తవ ప్రపంచం మీద ఎప్పుడు ధనవంతులు అవుతారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. సందేహాలే అతన్ని పేదవాడిగా ఉంచుతాయి. నేను అన్నట్టు ఎడదగని పోటీ నుంచి తప్పించుకోవడం అనేది నిజానికి సులభమే. దీనికి పెద్దగా చదువు సందేహాలు అవసరం లేదు. కానీ సందేహాలు అనేవి చాలామందిని దుర్బలపరుస్తాయి. నిర్లిప్తంగా ఉండేవాళ్ళు ఎప్పుడు గెలవలేదు. అడ్డు ఆపు లేని సందేహాలు భయాలు మనిషిని నిర్లిప్తుడిగా మారుస్తాయి. నిర్లిప్తంగా ఉండేవాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు కానీ గెలిచేవారు విశ్లేషిస్తారు అన్నాడు రిచర్డ్. అవి ఆయనకి ఇష్టమైన వాక్యాలు. విమర్శ వ్యక్తిని గుడ్డివాణ్ణి చేస్తుందని, విశ్లేషణ అతన్ని కళ్ళు తెరిపిస్తుందని ఆయన అంటాడు. విశ్లేషణ వలన విజేతలు విమర్శలకు గుడ్డివారన్న సంగతి గుర్తిస్తారు. ఇతరులు చూడలేకపోయిన అవకాశాలు వారికి కనిపిస్తాయి. అలాగే ఇతరులు చూడని ఏమిటో కనుక్కోవడమే విజయానికి అసలు కీలకం. ఆర్థిక స్వాతంత్రం కానీ ఆర్థిక స్వేచ్ఛ కానీ కావాలనుకునే వారికి స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం చాలా మంచి ఉపాయం. అయినా స్థిరాస్తి మంచి సాధనమైన అన్నప్పుడల్లా నేను పైకాన్లకు బాగు చేయదలుచుకోలేదు అనే జవాబు వినవస్తుంది. దాన్నే పీటర్ లెంచ్ గోలా అంటాడు. దాన్ని నా రిచర్డ్ నిర్లిప్తుడి మాటలు అంటాడు. అంటే ఎప్పుడు విమర్శిస్తూ ప్రతిదీ శంకిస్తూ అసలు విశ్లేషణ అనేది చెయ్యని వ్యక్తి, తమ సందేహాలతో భయాలతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు, కళ్ళు తెరిచి చూడని వాళ్ళు. అందుచేత ఎవరైనా నేను పాయకాలను బాగు చేయను అంటే నాకు ఆ పని చేయాలని ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని ఎదురు జవాబు ఇవ్వాలని అనిపిస్తుంది. వాళ్ళు తమకు కావాల్సిన దానికన్నా పాయకాలను ఎక్కువ ముఖ్యమని అనుకున్నట్టుంటుంది. నేను మాట్లాడేది ఎడదగని పోటీ నుంచి బయటపడటం గురించి, కానీ వాళ్ళ దృష్టి మాత్రం పాయకాల మీద ఉండిపోతుంది. ఇటువంటి ఆలోచన విధానమే చాలామందిని పేదరికంలో ఉంచుతుంది. విశ్లేషించడానికి బదులు వాళ్ళెప్పుడు విమర్శిస్తూ ఉంటారు. నాకొద్దు అనేవాళ్ళు మీ విజయాలకి కీలకమైన వాళ్ళు అనేవాడు రిచర్డ్. ఎందుకంటే నాకు కూడా పాయకాయలు బాగు చేయాలనే కోరిక లేదు. వాటిని సరిచేసే ప్రాపర్టీ మేనేజర్ల కోసం కష్టపడి వెతుకుతాను. ఇళ్ళని ఫ్లాట్లని చూసుకునే అలాంటి గొప్ప మేనేజర్ దొరకగానే ఇంకేముంది, నా నగదు గదులకు పైకి వెళ్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక గొప్ప ఆస్తుల నిర్వాహకుడు నాకు ఇంకా ఎక్కువ స్థిరాస్తులను సంపాదించే వీలు కల్పిస్తాడు. ఎందుకంటే పాయకాయలు నేను బాగు చేయనక్కర్లేదు. స్థిరాస్తికి సంబంధించిన వరకు ఒక గొప్ప ప్రాపర్టీ మేనేజర్ విజయానికి కీలకమైన వాడు. స్థిరాస్తి కన్నా కూడా అటువంటి వ్యక్తిని సంపాదించుకోవడం నాకు ముఖ్యం. స్థిరాస్తి ఏజెంట్ల కన్నా ఒక గొప్ప ఆస్తుల నిర్వాహకుడు మంచి బేరాల గురించి వింటాడు. అందుకే వాళ్ళ విలువ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. నాకొద్దు అనేవాళ్ళు మీ విజయాలకి కీలకమైన వాళ్ళు. నాని రిచర్డ్ అనటంలో అదే అర్థం. ఎందుకంటే నాకు కూడా పాయకాయలు బాగా చేయాలని లేదు, ఇంకా ఎక్కువ స్థిరాస్తులు కొని ఎడదగని పోటీ నుంచి త్వరగా బయటపడాలని నాకు ఉంది. మేము పాయకాయలను బాగా చేయదలుచుకోలేదు అనేవాళ్ళు తరచూ పెట్టుబడి అనే శక్తివంతమైన సాధనాన్ని వాడుకోవడానికి ఇష్టపడరు. పాయకాయలు వాళ్ళకి తమ స్వేచ్ఛ కన్నా ఎక్కువ ముఖ్యం. షేర్ మార్కెట్లో నేను చాలాసార్లు ఇలాంటి మాటలు విన్నాను. నాకు డబ్బు పోగొట్టుకోవాలని లేదు, కానీ నాకు కానీ ఇంకొకరికి కానీ డబ్బు పోగొట్టుకోవాలని ఉంటుందని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? వాళ్ళు డబ్బు పోగొట్టుకోకుండా ఉండడమే ముఖ్యం అనుకున్నారు, కాబట్టి డబ్బు చేసుకోలేకపోతున్నారు. విశ్లేషణ చేయడానికి బదులు వాళ్ళు ఇంకో గొప్ప పెట్టుబడి సాధనాన్ని అంటే షేర్ మార్కెట్ని చూడకుండా కళ్ళు మూసేసుకుంటున్నారు. December 1996 ఒక రోజు నేను నా స్నేహితుడితో కలిసి మా ఇంటి దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ పక్కగా కారులో వెళ్తున్నాను. చూసి పెట్రోల్ ధర పెరిగిపోతుందని గమనించాడు. నా స్నేహితుడు ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడే పిల్లకోడి. ఒక పిల్లల కథలో తల మీద చెట్టు మీద నుంచి చిన్న కాయ పడగానే ఒక పిల్లకోడికి ఆకాశం విరిగి పడిపోతుందని అరుస్తూ అందరినీ భయపెడుతుంది. ఈ చికెన్ లిటిల్ నిరాశవాదులుగా ముద్రపోయబడిపోయిన వారందరికీ పత్రిక. చికెన్ లిటిల్ లాంటి వాడు, అతను ఎప్పుడు మిన్ను విరిగి మీద పడుతుంటే గాబరపడుతూ ఉంటాడు. అతని మీద సాధారణంగా మిన్ను విరిగి పడుతూ ఉంటుందని అనాలి. మేమిద్దరం ఇల్లు చేరాక ఇంకా రాబోయే కొన్ని నెలల్లో పెట్రోల్ ధరలు ఎందుకు పెరగబోతుందో అన్ని లెక్కల వివరాలు చూపించాడు. ఒక ఆయిల్ కంపెనీలో నాకు పెద్ద మొత్తంలో షేర్లు ఉన్నప్పటికీ అలాంటి లెక్కలేవి నేను ఇంతవరకు ముందు చూడలేదు. ఆ సమాచారం తెలియగానే దాని విలువకున్న తక్కువ అంచనా కట్టబడిన ఒక కొత్త ఆయిల్ కంపెనీ కోసం వెతికి దాన్ని పట్టుకోగలిగాను. అది కొన్ని చమురు నిక్షేపాన్ని కనగబోతుందని తెలిసింది. నా దళారి ఈ కొత్త కంపెనీ గురించి చాలా ఉత్సాహం చూపాడు. నేను ఒక్కో షేరు 65 సెంట్ల చొప్పున 15,000 షేర్లు కొన్నాను. ఫిబ్రవరి 1997లో మళ్ళీ అదే స్నేహితుడితో కలిసి అదే పెట్రోల్ పంప్ పక్కగా కారులో వెళ్ళాను. అతను సరిగ్గానే చెప్పాడు, గ్యాలన్కి 15% చొప్పున పెట్రోల్ ధర పెరిగింది. మళ్ళీ పిల్లకోడి ఆందోళన పడి ఆక్షేపించాడు. నేను నవ్వాను, ఎందుకంటే జనవరి 1997లో నేను షేర్లు కొన్న చిన్న ఆయిల్ కంపెనీ పెట్రోల్ కనుక్కుంది. నేను కొన్న 15,000 షేర్ల ధర ఒక్క షేర్కి $3 పెరిగింది. నా స్నేహితుడు చెప్పేది నిజమైతే పెట్రోల్ ధర ఇంకా పెరుగుతుంది. వాళ్ళ మనసుల్లోని భయం అనే లిటిల్ చికెన్ వాళ్ళని విశ్లేషించుకోనియకుండా అడ్డుపడుతూ ఉంటుంది. షేర్ మార్కెట్లలో నష్టం ఆపు అనే మాట ఎలా పనిచేస్తుందో తెలిస్తే చాలామంది ఓడిపోకుండా ఉండటానికి బదులు గెలవటానికే మదుపు పెడతాడు. నష్టం ఆపు అనేది ఒక కంప్యూటర్ ఆదేశం. షేర్ ధర పడిపోవడం మొదలు పెట్టగానే అది మీ షేర్లని తనంతట తానే అమ్మటం మొదలు పెడుతుంది. దానివల్ల మీకు అతి తక్కువ నష్టము కొంత లాభము కలిగేటట్టు చేస్తుంది. పోగొట్టుకోవటం అంటే భయపడే వాళ్ళకి అది ఒక గొప్ప సాధనం. అందుకని మనుషులు నాకు కావాలి అనే దాని మీద కాకుండా నాకు అక్కర్లేదు అనే దాని మీద దృష్టి కేంద్రీకరించినప్పుడల్లా వాళ్ళ తలకాయల్లో గోళ చాలా గట్టిగా వినిపిస్తూ ఉండాలి అనుకుంటాను. పిల్లకోడి వాళ్ళ బుర్రల్ని ఆక్రమించుకొని మిన్ను మిరిగి మీద పడుతుంది అని పాయకానాలు పగిలిపోతున్నాయి అని అరుస్తుంది. అందుకే వాళ్ళు తమకి అక్కర్లేని వాటిని తప్పించుకుంటారు. కానీ దానికి వాళ్ళు చెల్లించే ధర చాలా హెచ్చుగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఎన్నడూ తమకు కావాల్సినది పొందలేకపోవచ్చు. రిచర్డ్ ఒక పిల్లకోడిని ఎలా చూడాలనేది నాకు నేర్పాడు. కొలనల్ స్టాండర్స్ ఏం చేశాడో సరిగ్గా అదే నువ్వు కూడా చెయ్యి అన్నాడు. ఆయన 66 ఏళ్లకి వ్యాపారంలో దివాలా తీసి సోషల్ సెక్యూరిటీ ఇచ్చే డబ్బుతో బతకసాగాడు. ఆ డబ్బు సరిపోయేది కాదు. తను ఫ్రైడ్ చికెన్ వండే పద్ధతిని దేశమంతా తిరిగి అమ్మజూపాడు. 1000 సార్లకు పైగా తన ప్రయత్నంలో ఓడిపోయాక ఒకరు సరే అన్నారు. సాధారణంగా అందరూ క్రియాశీలమైన జీవితం నుంచి తప్పుకునే వయసులో ఆయన తన ప్రావీణ్యంతో కోటీశ్వరుడు అయ్యాడు. హెలెన్ స్టాండర్స్ గురించి, ఆయన గొప్ప సాహసి, గట్టి పడుదల ఉన్నవాడు అనేవాడు రిచర్డ్. అందుచేత మీరు సందేహిస్తూ ఉన్నా, కొద్దిగా భయం వేస్తున్నా కొలనల్ స్టాండర్స్ తన లిటిల్ చికెన్ పట్ల ప్రవర్తించినట్లు ప్రవర్తించండి. దాన్ని ఆయన వండాడు. కారణం 3, బద్ధకం. ఎప్పుడో పనిలో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు తరచూ అందరికన్నా బద్ధకస్తులుగా ఉంటారు. డబ్బు సంపాదించడం కోసం కష్టపడి పనిచేసే వ్యాపారస్తుడు గురించి మనం అందరం విన్నాం. తన భార్య పిల్లల పోషణ కోసం అతడు కష్టపడతాడు. ఆఫీస్లో గంటల తరబడి పనిచేసి వారంతాలు కూడా ఇంట్లో ఆఫీస్ పనిచేస్తాడు. ఒకరోజు ఆయన ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఖాళీగా ఉంటుంది. అతని భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. తనకి భార్యకి మధ్య సమస్యలు ఉన్నాయని అతనికి తెలుసు. కానీ ఆ సమస్యలను పోగొట్టుకొని తమ పనిచేయనున్న సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి బదులు అతను 24 గంటలు పనిలోనే మునిగి ఉండేవాడు. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయి పని కూడా సరిగ్గా చేయలేకుండా అతను చివరికి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఈ రోజుల్లో చాలామంది తమ ధనాన్ని కాపాడుకునేందుకు కూడా తీరిక లేకుండా పనిలో మునిగి ఉండటం నేను చూస్తున్నాను. ఇంకొంతమంది తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పనిచేస్తూ ఉంటారు. రెండింటికి కారణం ఒకటే, వాళ్ళు పనిలో మునిగి ఉంటారు, అదే స్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే జీవితాన్ని ఎదుర్కోవడం ఇష్టం లేక తప్పించుకు తిరగాలన్నది వాళ్ళ వైఖరి. ఈ సంగతి వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళ మనసుకి సంగతి తెలుసు. నిజమేమిటంటే వాళ్ళకి ఆ విషయం గుర్తు చేస్తే వాళ్ళు విసుక్కుంటారు, కోపగించుకుంటారు. వాళ్ళు పనితోనూ పిల్లలతోనూ గడపని సమయాల్లో టీవీ చూస్తారు, లేదా చేపలు పాడుతూనో గోల్ఫ్ ఆడుతూనో షాపింగ్ చేస్తూనే ఉంటారు. అయినా వాళ్ళ మనసుకి తాము దేన్నో తప్పించుకు తిరుగుతున్నామని తెలుస్తూనే ఉంటుంది. అది సామాన్యంగా అందరిలో కనిపించే బద్ధకం, పని ఒత్తిడిలో బద్ధకంగా ఉండటం. అయితే మరి ఈ బద్ధకానికి విరుగుడు ఏమిటి? జవాబు కొద్దిగా పేరాశ. మనలో చాలామందికి మన పెద్దవాళ్ళు పేరాశ కోరిక అనేవి చాలా చెడ్డవని చెప్పారు. మా అమ్మ అనేది అత్యాశ ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళు. అయినా మనందరిలోనూ మంచి వస్తువులు, కొత్త వస్తువులు, మనకు ఉత్సాహాన్ని కలిగించే వస్తువులు కావాలన్న కాంక్ష దాగి ఉంటుంది. ఆ కోరిక అనే భావాన్ని అదుపులో పెట్టుకునేందుకు మన తల్లిదండ్రులు ఆ కోరిక అపరాధం అని చెప్పి దాన్ని అణిచేసేందుకు మార్గాలు కనుక్కున్నారు. నువ్వెప్పుడూ నీ గురించో ఆలోచించుకుంటావు, నీకు తోబుట్టువులు ఉన్నారని తెలీదా? ఇది మా అమ్మకి ఎంతో ఇష్టమైన వాక్యం. నీకోసం నేనేం కొనాలంటావు అనేది మా నాన్నకి ఇష్టమైన ప్రశ్న. ఇంకా ఏమిటి, మమ్మల్ని డబ్బుతో తయారు చేశారనుకుంటున్నావా, మనం ధనవంతురం కాము తెలుసా, డబ్బు చెట్టుకి కాస్తుంది అనుకుంటున్నావా, లాంటి మాటలు అంటూ ఉండేవాళ్ళు. కానీ ఆ మాటల కన్నా వాటిలో మేము ఏదో నేరం చేసామన్న ధ్వని వినిపించేది. కోపంతో తప్పు పట్టేట్టు వినపడే ఆ గొంతు నన్ను ఎక్కువగా బాధ పెట్టేది. ఇంకో రకంగా కూడా వాళ్ళనే మాటలు నన్ను అపార బాధతో నింపేవి. నేను నీ కోసం దీన్ని కొనడానికి నా జీవితాన్ని దారపోస్తున్నాను, నేను నీకు ఇది ఎందుకు కొనిస్తున్నానో తెలుసా, ఎందుకంటే నా చిన్నప్పుడు ఇలాంటివి నాకు అందుబాటులో ఉండేవి కావు అని అనేవారు. మా పక్కింట్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పూర్తిగా దివాలా తీశాడు. కానీ ఆయన తన కారుని గ్యారేజ్లో పార్క్ చేయలేడు. గ్యారేజ్ నిండా అతని పిల్లల కోసం కొన్న బొమ్మలు ఉన్నాయి. ఆ మొండి గటాలకి అడిగినదల్లా దొరుకుతుంది. లేమి అనే భావాన్ని వాళ్ళు అనుభవించకూడదు అంటాడు ఆయన ఎప్పుడు చూసినా. వాళ్ళ కాలేజీ చదువులకు కానీ రిటైర్ అయ్యాక తన కోసం కానీ ఆయన కొంచెం డబ్బు కూడా వెనకేయలేదు. కానీ ఆయన పిల్లల దగ్గర మాత్రం దేశంలోని బొమ్మలన్నీ ఉన్నాయి.
ఆయనకి ఈ మధ్యనే పోస్టులో ఒక కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. ఆయన వెంటనే పిల్లల్ని లాస్ వేగస్ నగరానికి తీసుకెళ్లాడు. ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్టు నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను అన్నాడు. రిచ్ డాడ్ నేను దీన్ని కొనలేను అని ఎప్పుడూ అనకూడదు అంటూ ఉంటాడు, కానీ మా ఇంట్లో నేను ఎప్పుడు వినేది ఆ మాటల్నే. దీనికి బదులు రిచ్ డాడ్ తమ పిల్లల్ని నేను దీన్ని ఎలా కొనగలను అని అడగమనేవాడు. ఆయన చెప్పే కారణం, నేను దీన్ని కొనలేను అనగానే మన బుర్ర పనిచేయడం మానేస్తుందని, ఇక దానికి ఆలోచించే అవసరం ఉండదని, నేను దీన్ని ఎలా కొనగలను అనే ప్రశ్న బుర్రని పనిచేయమంటుందని ఆలోచించి ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టం అంటుంది. కానీ ఆయనకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఏమిటంటే, నేను దీన్ని కొనలేను అనేది అబద్ధం అని ఆయన అనుకుంటాడు. మనిషిలో ఉండే స్ఫూర్తి చాలా శక్తి గలది, ఏ పనైనా చేయగలనని దానికి తెలుసు అనేవాడు. బద్ధకంగా ఉండే మెదడుతో నేను దీన్ని కొనలేను అని అనుకోగానే మీ లోపల ఒక యుద్ధం మొదలవుతుంది, మీలోని స్ఫూర్తి కోపగించుకుంటుంది. అప్పుడు బద్ధకంగా ఉండే మీ మెదడు తను చెప్పిన అబద్ధాన్ని సమర్థించుకోవాల్సి వస్తుంది, స్ఫూర్తి గొంతుచించుకొని అరుస్తూ ఉంటుంది. పద, మనం వ్యాయామశాలకు వెళ్ళి వ్యాయామం చేద్దాం, కానీ బద్ధకంగా ఉండే మెదడు నేను అలసిపోయాను, నేను ఈరోజు చాలా కష్టపడి పనిచేశాను అంటుంది. లేదా మనిషిలోని స్ఫూర్తి, నాకు ఇలా పేదరికంలో బతకడం చాలా అవస్థగా ఉంది, పద మనం ధనం సంపాదించేందుకు ప్రయత్నిద్దాం అంటుంది. అప్పుడు బద్ధకంతో నిన్న మెదడు ధనవంతుల లోబులు, పైగా అది లేనిపోని తంట, పైగా అంత క్షేమకరం కూడా కాదు. నేను డబ్బు పోగొట్టుకోవచ్చు, ఇప్పటికే నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను, నాకు ఎలాగూ చచ్చేటంత పని ఉంది. చూడు, ఇవాళ రాత్రి చేసి ముగించవలసింది ఎంత ఉందో, నా బాస్ రేపు పొద్దున కల్లా దీన్ని పూర్తి చేయమన్నాడు అంటుంది. నేను దీన్ని కొనలేను అనే భావం బాధని కూడా కలిగిస్తుంది. ఒక రకమైన నిరాశ తలెత్తి మనిషి విషాదానికి, నిస్పృహకి గురవుతాడు. ఉదాసీనత అంటే కూడా ఇదే. నేను దీన్ని ఎలా కొనగలను అనే ప్రశ్న మన ముందు అవకాశాలకి, ఉత్సాహానికి, కలలకి ఒక మార్గాన్ని తెరుస్తుంది. అందుకని రిచ్ డాడ్ మీరేం కొనాలనుకుంటున్నారు అనే దాని గురించి అంతగా పట్టించుకోలేదు. నేను దాన్ని ఎలా కొనగలను అనేది దృఢమైన మనసుని, హుషారైన స్ఫూర్తిని చేకూరుస్తుంది. అందుచేత ఆయన మైక్కి నాకు చాలా అరుదుగా ఏమైనా ఇచ్చేవాడు. దాని బదులు, నువ్వు దీన్ని ఎలా కొనగలవు అని అడిగేవాడు. ఆ కొనగలిగే వాటిలో కాలేజీ చదువు కూడా ఉండేది, దానికి మేము ఫీజు చెల్లించేవాళ్ళం. ఆయన మాకు నేర్పాలనుకున్నది ఉత్త లక్ష్యాన్ని గురించి మాత్రమే కాదు, మేము కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధానాన్ని మేము నేర్చుకోవాలన్నది ఆయన కోరిక. ఈరోజు నేను కొన్ని లక్షల మంది పేరాశ గురించి అపరాధ భావంతో బాధపడటం చూస్తున్నాను. అది ఒక పెద్ద సమస్యగా మారింది. అది వాళ్ళు తమ చిన్నతనంలోని పెంపకం వల్ల నేర్చుకున్నది. జీవితంలో మంచి మంచి వస్తువులన్నీ పొందాలనుకుంటారు, కానీ చాలామందిలో నువ్వు దాన్ని పొందలేవు, నువ్వు దాన్ని ఎన్నటికీ కొనలేవు అనే భావం అసంకల్పితంగా వెళ్ళాలనుకొని ఉండిపోయింది. నేను ఎడతెగని పోటీ నుంచి బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు నా ముందు కేవలం ఒక ప్రశ్న ఉంది, నేను ఇప్పటికీ పని చేయకుండా ఉండగలటం ఎలా? నా మనసులో రకరకాల సమాధానాలు, పరిష్కారాలు శరపరంపరగా సాగసాగాయి. నాకు అన్నిటికన్నా కష్టం అనిపించింది నా సొంత తల్లిదండ్రులు మొండిగా ఎప్పుడు వెలిబుచ్చే అభిప్రాయం, మనం దీన్ని కొనలేం, లేదా ఎప్పుడు నీ గురించి ఆలోచించడం మాను, లేదా మిగతా వాళ్ళ గురించి ఆలోచించవే లాంటి మాటలు. అవి నాలోని పేరాశని అని చేసి నాలో అపరాధ భావాన్ని కలిగించడానికి చేసిన ప్రయత్నాలు. మరైతే బద్ధకాన్ని ఓడించడం ఎలా? దీనికి జవాబు కొద్దిగా అత్యాశ అలవర్చుకొని అనేదే. వరల్డ్ వార్ టూ ఎఫ్ఎం అనే రేడియో స్టేషన్ పూర్తి పేరు వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ, అంటే దీనివల్ల నాకేం లాభం అనే అర్థం. మనం తాపీగా కూర్చొని ఇలా ప్రశ్నించుకోవాలి, నేను ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా, అందంగా ఉంటే నాకేం లాభం, లేదా నేను మళ్ళీ పనిచేయవలసిన అవసరం లేకపోతే నా జీవితం ఎలా ఉంటుంది, నా జీవితం ఇంకాస్త బాగుండాలి అనే ఆ చిన్న కోరిక లేనట్టయితే, ఆ కొద్దిపాటి పేరాశ లేకపోయినట్టయితే ప్రగతి సాధించలేం. మనం అందరం ఇంకా మంచి జీవితం కావాలని కోరుకోబట్టే ప్రపంచం ముందుకు పోతుంది. మనం మరింత మంచి జీవితం కావాలనుకోబట్టే కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మనం స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకోవడం కూడా ఇంకా మెరుగ్గా బతకాలని, అలాంటప్పుడు మీరు చేసే తీర్మానాలన్నీ పని మీరు చేయకుండా దాటివేస్తున్నారని గమనించినప్పుడు ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి, దీనివల్ల నాకేం లాభం? కాస్త లోభం కనబరచండి, బద్ధకానికి దాన్ని మించిన మందు లేదు. మరీ ఎక్కువ పేరాశ కూడా మంచిది కాదు, అది సర్వత్ర వర్జయత్ అంటారు కదా. కానీ వాల్ స్ట్రీట్ అనే చిత్రంలో మైకేల్ డగ్లస్ అన్న మాటలు గుర్తు చేసుకోండి, దాన్ని రిచ్ డాడ్ ఇంకో రకంగా చెప్పాడు. పేరాశ మంచిదే, అపరాధ భావం పేరాశ కన్నా హీనమైనది, ఎందుకంటే అది శరీరంలోని ఆత్మని అపహరిస్తుంది. నా దృష్టిలో దీని గురించి అందరికన్నా బాగా చెప్పిన వ్యక్తి ఎలినోర్ రూజ్వెల్ట్. మీ మనసు ఏది సరైనదని చెప్తే అది చేయండి, ఎందుకంటే మీరు ఎలాగూ విమర్శను ఎదుర్కోక తప్పదు. మీరు ఒక పని చేసినా నిందిస్తారు, చేయకపోయినా నిందిస్తారు. కారణం 4, అలవాట్లు. మన జీవితాలు మన చదువు సంధ్యల కన్నా మన అలవాట్లనే ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. అర్నాల్డ్ ష్వార్జ్నెగర్ నటించిన కోనాన్ అనే చిత్రాన్ని చూసాక నా స్నేహితుడు నాతో, నాకు కూడా ష్వార్జ్నెగర్ శరీరం లాంటి శరీరం ఉంటే ఎంత బాగుండు అన్నాడు. మిగతా స్నేహితులందరూ అంగీకార సూచకంగా తలాడించారు. అసలు ఒకప్పుడు అతను బక్కపల్చగా ఎముకల పోగులో ఉండేవాడని విన్నాను అన్నాడు ఇంకో స్నేహితుడు. అవును నేను కూడా విన్నాను, కానీ అతనికి రోజు వ్యాయామశాలలో వ్యాయామం చేసే అలవాటు ఉందని విన్నాను అన్నాడు మరో స్నేహితుడు. అవును ఆ మాట నిజమే అయి ఉంటుంది, కానీ మా స్నేహితులు ఒకడు ఎప్పుడూ అందరి మాటని కాదని నిలుపుతుడున్నాడు. అతను ఏం కాదు, అతను అలాగే పుట్టి ఉంటాడు. పందెం అసలు ఇంకా ఆర్నల్ గురించి మాట్లాడడం ఆపేసి బీర్దవదాం రండి అన్నాడు. అలవాట్లు ప్రవర్తనని అదుపు చేస్తే అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ధనవంతుల అలవాట్ల గురించి నేను రిచ్డ్ని అడగడం నాకు గుర్తుంది. ఆయన నా ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పకుండా ఉదాహరణ ద్వారా నేర్చుకోమని ఎప్పటిలాగే సలహా ఇచ్చాడు. మీ నాన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తాడు అని అడిగాడు ఆయన. మొదటి తారీఖున అన్నాను. ఆ తర్వాత ఆయన దగ్గర డబ్బు ఏమైనా మిగులుతుందా అని రిచర్డ్ అడిగాడు. చాలా కొద్దిగా అన్నాను. ఆయన డబ్బు ఇబ్బందికి అదే ముఖ్య కారణం, ఆయనవి చెడ్డ అలవాట్లు అన్నాడు రిచర్డ్. మీ నాన్న మిగతా అందరికీ ముందు డబ్బు చెల్లిస్తాడు, తన కోసం ఆఖరికి అట్టె పెట్టుకుంటాడు, అది ఏమైనా ఇంకా మిగిలితేనే. కానీ సామాన్యంగా ఏమీ మిగలదు, కానీ ఆయన తన బిల్లు చెల్లించాల్సింది కదా, మీరనేది అలా చేయనక్కర్లేదనా అన్నాను. కానే కాదు, సమయానికి బిల్లులు చెల్లించాలని నేను కూడా ఒప్పుకుంటాను. నేను నా బిల్లులు చెల్లిస్తాను, కానీ ముందుగా నాకు నేను డబ్బు చెల్లించుకుంటాను, అంటే ప్రభుత్వానికి కూడా నా తర్వాతే చెల్లిస్తాను అన్నాడు రిచర్డ్. మరి మీ దగ్గర తగినంత డబ్బు లేకపోతే ఏం చేస్తారు, అప్పుడు ఎలా అని అడిగాను. ఆయన సరే నాకే ముందుగా డబ్బు చెల్లిస్తాను, డబ్బు తక్కువగా ఉన్నా అంతే, ప్రభుత్వం కన్నా నా ఆస్తుల పట్టియే నాకు ముఖ్యం అన్నాడు ఆయన. మరి వాళ్ళు మీ వెంట పడరా అని అడిగాను. అవును పడతారు, కానీ నేను డబ్బు కట్టకపోతే కదా. చూడు నేను డబ్బు చెల్లించవద్దని అనలేదు, నా దగ్గర డబ్బు లేకపోయినా నాకే ముందర డబ్బు చెల్లిస్తానన్నాను అంతే అన్నాడు రిచ్ డాడ్. కానీ మీకు అది ఎలా సాధ్యం అని అడిగాను. ఎలా అని కాదు, ఎందుకు అని అడిగన్నాడు ఆయన. సరే ఎందుకు ప్రేరణ అన్నాడు రిచ్ డాడ్. నేను అప్పుల వాళ్ళకి డబ్బు చెల్లించకపోతే ఎవరు ఇంకా గట్టిగా ఫిర్యాదు చేస్తారంటావు, నేనా వాళ్ళ అని అడిగాడు. తప్పకుండా అప్పుల వాళ్ళే మీకన్నా గట్టిగా ఫిర్యాదు చేస్తారు అన్నాను. మరి చూసావా, నాకు నేను డబ్బు చెల్లించుకున్నాక నా పనులు మిగతా అప్పులు తీర్చాలన్న ఒత్తిడి నా మీద మరింత పెరుగుతుంది. అప్పుడు డబ్బు సంపాదించడానికి ఇంకేమైనా మార్గాల కోసం వెతుకుతాను, ఆ ఒత్తిడి నాకు ప్రేరణగా మారుతుంది. నేను చేసే పని కాక అదనపు పనులు చేశాను, కొత్త కంపెనీలు ప్రారంభించాను, షేర్ మార్కెట్లో వ్యాపారం చేశాను, వాళ్ళు నా మీద కేకలు పెట్టకుండా ఉండడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఆ ఒత్తిడి వల్ల ఇంకా కష్టపడి పనిచేశాను, అది నన్ను ఆలోచింపజేసింది, చివరికి అన్ని విధాలా నా తెలివితేటల్ని పెంచింది, డబ్బు విషయంలో ఇంకా చురుగ్గా పనిచేసేలా చేసింది. అదే నేను నాకు చివరికి డబ్బు చెల్లించుకుని ఉంటే నా మీద ఎటువంటి ఒత్తిడి ఉండేది కాదు, కానీ నేను దివాలా తీసి ఉండేవాడిని. అయితే ప్రభుత్వానికి అప్పుల వాళ్ళకి డబ్బు చెల్లించాలి అన్న భయమే మీకు ప్రేరణ కలిగిస్తుందన్నమాట. అవును ప్రభుత్వం తరపున బిల్లులు వసూలు చేసేవాళ్ళు పెద్ద గుండెల్లాగా ప్రవర్తిస్తారు, ఏ బిల్లులు వసూలు చేసేవాళ్ళైనా సామాన్యంగా అలాగే ఉంటారు. చాలామంది వీళ్ళకు దాసోహం అంటారు, వాళ్ళకి డబ్బు చెల్లించి తమ కోసం ఏమీ మిగుల్చుకోరు. 96 పౌండ్లు బరువు ఉన్న బలహీనుడు కళ్ళలో కారం కట్టించుకోవడం గురించి విన్నావా అని అడిగాడు రిచర్డ్. నేను తలాడించాను. కామిక్స్ బుక్లో వెయిట్ లిఫ్టింగ్కి శరీరంలో కండలు పెంచడానికి ఇచ్చే ప్రకటనని ఎప్పుడు చూస్తూనే ఉంటాను అన్నాను. చాలామంది గుండాల చేత తండ్రులు తినడానికి జంకరు. ఈ గుండాలంటే నా మనసులో ఉండే భయాన్ని నేను మరింత బలంగా తయారవ్వడానికి ఉపయోగించుకున్నాను. మిగతా వాళ్ళు బలహీనులు అవుతారు, బలవంతంగా నా మెదడుని ఆలోచింపజేసి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు వెతకడం, వ్యాయామశాలకి వెళ్ళి బరువులెత్తి న్యాయం చేయటం లాంటిది. నా మెదడులోని డబ్బు కండరాలకి ఎక్కువ వ్యాయామాన్ని ఇచ్చిన కొద్దీ నా బలం కూడా పెరుగుతుంది, అప్పుడిక నాకు గుండాలంటే భయం వెయ్యదు. నాకు రిచర్డ్ మాటలు నచ్చాయి, అందుకే నాకు నేను ముందుగా డబ్బు చెల్లించుకుంటే ఆర్థికంగానూ మానసికంగానూ డబ్బుకు సంబంధించినంత వరకు బలాన్ని సంతరించుకుంటాను అన్నాను. రిచర్డ్ అవునని తలాడించాడు. మరి నాకు నేను ఆఖరికి డబ్బులు చెల్లించుకుంటే లేదా అసలు చెల్లించకుండా ఉండిపోతే నేను బలహీనంగా అవుతాను, అప్పుడు బాసులు మేనేజర్లు పన్నులు వసూలు చేసేవాళ్ళు బిల్లులు వసూలు చేసేవాళ్ళు ఇంటి యజమానులు నా జీవితం అంతా నేను డక్కా ముక్కలు తినేలా చేస్తారు, కేవలం డబ్బు గురించిన మంచి అలవాట్లు నాలో లేకపోవడం వల్ల అన్నాను. రిచర్డ్ మళ్ళీ తలాడించి సరిగ్గా 96 పౌండ్లు బరువు ఉన్న బలహీనుడిలా అన్నాడు. కారణం 5, దురహంకారం. దురహంకారం అంటే అహం అజ్ఞానం కలగలిసి ఉండటం. నాకు తెలిసిన విషయాలు నాకు డబ్బు సంపాదించి పెడతాయి, నాకు తెలియని డబ్బు పోయేటట్టు చేస్తాయి. నేను దురహంకారంతో ప్రవర్తించిన ప్రతిసారి నేను డబ్బు పోగొట్టుకుంటాను, ఎందుకంటే నాలో దురహంకారం ఉంటే నాకు తెలియని విషయాలు అంత ముఖ్యమైనవి కావని మనసారా నమ్ముతాను అని రిచర్డ్ నాతో తరచూ అంటూ ఉండేవాడు. చాలామంది తమ అజ్ఞానాన్ని దాచుకోవడం కోసమే దురహంకారాన్ని ప్రదర్శించటం నేను చూశాను. సాధారణంగా అకౌంటెంట్లతో కానీ పెట్టుబడిదారులతో కానీ నేను ఆర్థిక విషయాల గురించి చర్చించే సమయంలో ఇలా తరచూ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చర్చించేటప్పుడు తమకే అన్నీ తెలుసునని దుబాయించినట్టు మాట్లాడతారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదని నాకు స్పష్టంగా తెలిసిపోతుంది. వాళ్ళు అబద్ధాలు ఆడడం లేదు, కానీ నిజం కూడా చెప్పడం లేదని అర్థమవుతుంది. ఈ డబ్బు ప్రపంచంలో ఆర్థిక సంబంధమైన విషయాలు పెట్టుబడుల విషయాలకు వచ్చేసరికి చాలామందికి తాము ఏం మాట్లాడుతున్నారో బొత్తిగా తెలీదు. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే వాళ్ళలాగా ఈ డబ్బు అనే వ్యాపారంతో సంబంధం ఉన్న వాళ్ళు వ్యాపార ధోరణిలో చిలక పలుకుల్లాగా అమ్మకాల గురించి మాట్లాడతారు. ఒక విషయం గురించి నీకేం తెలియదు అని తెలిసినప్పుడల్లా నువ్వు దాన్ని నేర్చుకోవాలి. ఆ రంగంలో ఒక నిపుణుడి నుంచో లేదా ఆ విషయాన్ని బోధించే పుస్తకం నుంచో నేర్చుకోవడం మొదలుపెట్టాలి.